తన సంఘభవనం యొక్క ద్వారము యొద్ద నిలువబడి బయటకు వెళ్ళు విశ్వాసులకు అభివాదము చేయు ఒక యవ్వన సేవకుని గూర్చి ఒక కథ చెప్పబడింది. ఇప్పుడు అతని సంఘ సభ్యులలో చాలామంది ఒక చిరునవ్వు నవ్వి బయటకు వెళ్ళిపోయేవారు. అయితే ఆ వరుసలో చివర ఎల్లప్పుడూ తన మనస్సులో ఉన్నదానిని ఉన్నది ఉన్నట్లు మాట్లాడు ఒక వృద్ధుడు ఉన్నాడు. అతడు ఈ విధముగా ఫిర్యాదు చేశాడు, యవ్వనుడా, ఈరోజు నీవు చెప్పిన వాక్యములో ఒక తీవ్రమైన సమస్యను నేను కనుగొన్నాను. ఏంటి అది అని సేవకుడు అడిగాడు. నా జీవితమును గూర్చి దేవుని వాక్యము ఏమి చెబుతుందో నేను తెలుసుకోవాలని అనుకొనుచున్నాను, కాని నీవు ఏనాడు నా జీవితమునకు అనువర్తించబడు ఏ విషయమునూ మాట్లాడవు. సరే, ఏదో ఒక సమయములో మనం ఎదుర్కొనుచున్న వ్యక్తిగత అవసరతలను ఉద్దేశించి మాట్లాడుటలో విఫలమయ్యే ప్రసంగములను మనలో చాలామందిమి వినే ఉంటాము. మరియు బైబిలు అందించుచున్న ప్రోత్సాహము, ఆచరణాత్మక నడిపింపు మరియు దిద్దుబాటు మనందరికీ అవసరమయ్యున్నది. కాబట్టి మనము సామాన్య లేక సిద్ధాంతిక విషయములకు ఎంతగా కట్టుబడి ఉండాలని ప్రయత్నించినా లేఖనములను ఆచరణాత్మక రీతులలో మన జీవితములకు మరియు ఇతరుల జీవితములకు అనువర్తించుటను మనము నేర్చుకోవాలి. ఆయన మనకు లేఖనమును అనుగ్రహించాడు. వ్యాఖ్యానమునకు పునాదులు అను మన పాఠ్యక్రమములో ఇది 11వ పాఠము. మరియు దీనికి వ్యక్తుల కొరకు ఆధునిక అనువర్తనము అను శీర్షికనిచ్చాము. ఈ పాఠములో ఇతరులకు మరియు వ్యక్తిగత ప్రజలుగా మనకు లేఖనమును అనువర్తించుకుని విధానమును మనము చూద్దాము. మనం ఇతర పాఠములలో చూసినట్లు నేటి దినము కొరకు మనము బైబిలును అనువర్తించిన ప్రతిసారి లేఖనము యొక్క వాస్తవిక శ్రోతలకు మరియు ఆధునిక శ్రోతలకు మధ్య ఉన్న మూడు రకముల దూరములను మనము పరిగణలోనికి తీసుకోవాలి. యుగముల సంబంధమైన సాంస్కృతిక మరియు వ్యక్తిగత దూరములు. విస్తృత ధోరణిలో బైబిల్ చరిత్ర ఒక గొప్ప యుగము నుండి మరొక గొప్ప యుగములోనికి కొనసాగుచుండగా జరిగిన వేదాంత శాస్త్ర పురోగమనములను మనము విశదీకరించాలి. సంకుచిత ధోరణిలో బైబిల్ కాలములలో సంస్కృతుల కొరకు దేవుని రూపరచన మరియు ఆధునిక సంస్కృతుల కొరకు దేవుని రూపరచన మధ్య ఉన్న పోలికలు మరియు వ్యత్యాసములను మనము పరిగణలోనికి తీసుకోవాలి. ఈ ఆకారములలో లేఖనము యొక్క వాస్తవిక శ్రోతలు మరియు ఆధునిక శ్రోతల మధ్య ఉన్న వ్యక్తిగత పోలికలు మరియు వ్యత్యాసములను కూడా మనము పరిగణలోనికి తీసుకోవాలి. ఈ పాఠములో నేటి ప్రజల యొక్క భావనలు, ప్రవర్తనలు మరియు భావోద్వేగములను లేఖనములు ప్రభావితము చేయవలసిన విధానమును పరిగణించుచుండగా మనము ఆధునిక అనువర్తనము యొక్క చివరి కోణమును ప్రధానముగా చూద్దాము. మనము చలనచిత్రములను చూచుట మొదలుకొని మనము పాటలు వినుట మరియు అనుబంధములను ఏర్పరచుకునుట వరకు మన జీవితములో ప్రతి విషయమును ఆయన వాక్యము ప్రభావితము చేయాలని దేవుడు ఉద్దేశించుచున్నాడు. మనము సూర్యాస్తమయమును మరియు పాపమును చూచు విధానము కూడా దేవుడు తనను తాను మనకు బయలుపరుచుకున్న విధానము ద్వారా ప్రభావితము చేయబడుతుంది. మరియు అది మన మనస్సులు, మన హృదయములు మరియు మన క్రియల మీద ప్రభావము చూపవలసి ఉన్నది. అనుదినము అనుక్షణము మనము దేవుని ఆలోచనలను ఆలోచించు విధముగా బైబిల్ వివేకమును మనకు అనుగ్రహించుటకు బైబిల్ మన జీవితములలో మిళితమైపోవాలి. అది తుదకు మన జీవితములో స్వాభావికముగా జరుగునదిగా ఉండాలి. కానీ బైబిల్ మన జీవితముల మీద పూర్ణమైన రీతిలో ప్రభావము చూపుట కొరకు ఉద్దేశించబడినది. వ్యక్తుల కొరకు ఆధునిక అనువర్తనమును చూచుటకు అనేక మార్గములు ఉన్నాయి. కానీ ఈ పాఠములో మనము రెండు ప్రధానమైన విషయములను చూద్దాము. మొదటిగా మన వ్యక్తిగత లేఖనముల అనువర్తనములో దేవుడు విభిన్నతను నిర్ణయించాడు అని మనము చూద్దాము. రెండవదిగా మన కొరకు మరియు ఇతరుల కొరకు మన బైబిల్ అనువర్తనములో జ్ఞానమును సంపాదించు విధానములను దేవుడు మనకు అనుగ్రహించాడు అని మనము విశదీకరిద్దాము. వ్యక్తిగత అనువర్తనములో విభిన్నతతో ఆరంభించి ఈ అంశములను చూద్దాము. ఏదో ఒక సమయంలో ఒక రకమైన యాంత్రిక లేక విద్యుత్ పరికరమును ఉపయోగించుటకు మనలో చాలామందిమి సూచనల పుస్తకమును చదివే ఉంటాము. ఇప్పుడు ప్రతి వ్యక్తి ఒకే పనిని చేయులాగున సూచనల చేతి పుస్తకము సాధారణముగా సులువైన ప్రక్రియలను గూర్చి ప్రతి చిన్న వివరణను ఇస్తుంది. ఇలా చేయండి, తర్వాత ఇలా చేయండి, ఇంకా ఇలా చేయండి, మరియు ప్రతి ఒక్కటి పనిచేయవలసిన రీతిలో పనిచేస్తుంది. అయితే వ్యవసాయము చేయుట, కుటుంబమును కట్టుట లేక వ్యాపారమును నడుపుటను గూర్చి ఒకరు వివరణాత్మక చేతి పుస్తకమును వ్రాయుటను గూర్చి మీరు ఊహించగలరా? ఖచ్చితముగా ఊహించలేరు. ఈ పనులు ఒక్కొక్క మెట్టులో వర్ణించబడుటకు చాలా సంక్లిష్టమైనవిగా ఉన్నాయి. మరియు తాము ఎదుర్కొన్న పరిస్థితులకు అనుగుణంగా పలువురు పలు విధాలుగా ఈ పనులను చేయవలసి ఉంటుంది. బైబిల్ కూడా ప్రతి వ్యక్తి అనుసరించవలసిన విశేషమైన మెట్లను తెలియజేయు ఒక సూచనల లేక బోధనల చేతి పుస్తకముగా ఉంటే బాగుంటుంది అని కొన్నిసార్లు మనము అనుకుంటాము. ఇది దేవుని వాక్యం యొక్క వ్యక్తిగత అనువర్తనమును నిశ్చయముగా సులభతరము చేస్తుంది. అయితే బైబిలు ఇలా చేయదు అని బైబిలుతో సుపరిచితులైన వారందరికీ తెలుసు. బదులుగా బైబిలు ఊహించుటకు ఎంతో సంక్లిష్టమైన, ఒక్కొక్క మెట్టుగా నిర్దేశనములను ఇచ్చుటకు చాలా సంక్లిష్టమైన విషయములతో వ్యవహరిస్తుంది. ఇంతేగాక అనేక మంది ప్రజలు అనేక పరిస్థితులలో ఉపయోగించుట కొరకు బైబిలు రూపొందించబడింది. ఈ కారణముల చేత వ్యక్తిగత ప్రజల కొరకు విభిన్నమైన రీతులలో అనువర్తించబడుటకు లేఖనములు వ్రాయబడినవి. వ్యక్తిగత అనువర్తనములలో విభిన్నతను అర్థము చేసుకునుటకు బైబిలు ఇచ్చు బోధనలలో ఉన్న విభిన్నతలను మొదటిగా చూద్దాము. రెండవదిగా ఈ భిన్నమైన బోధనలు పలువురు ప్రజలకు మరియు పలు పరిస్థితులకు భిన్నమైన రీతులలో ఎందుకు అనువర్తించబడాలో మనము చూద్దాము. ముందుగా బైబిలులోని బోధనల యొక్క విభిన్నతను చూద్దాము. ఇంతకుముందు మనము తెలిపినట్లు ఒక్కొక్క మెట్టు వివరణలు గల చేతి పుస్తకములకు భిన్నముగా వ్యవసాయము, కుటుంబము, వ్యాపారము మొదలగు వాటి మీద వ్రాయబడి పుస్తకములు విస్తృతమైన విషయముల నుండి సంకుచితమైన విషయముల వరకు పలు స్థాయిలలో విభిన్నమైన బోధనలను తమ పాఠకులకు అందిస్తాయి. సాధారణముగా ఇట్టి పుస్తకములు అన్ని పరిస్థితులలో ప్రజలందరూ పాటించవలసిన కొన్ని సార్వత్రిక నియమములను గుర్తిస్తాయి. ఎక్కువ పరిస్థితులకు అనువర్తించబడు కొన్ని సామాన్య మార్గదర్శకములను కూడా అవి అందిస్తాయి. దీనిని మించి అప్పుడప్పుడు ఎదురయ్యే కొన్ని విశేషమైన పరిస్థితులను గుర్చి అనేక రకముల బోధనలను సాధారణముగా అందిస్తాయి. చివరిగా ఇట్టి పుస్తకములలో సాధారణముగా విజయములు మరియు వైఫల్యముల యొక్క ఉదాహరణలు కలిగి ఉన్న సందర్భ పరిశీలనలు ఉంటాయి. అనేక విధాలుగా లేఖనములు ఇదే విధమైన బోధనల భిన్నత్వమును కలిగి ఉంటాయి. అన్ని సమయములలో ప్రతి ఒక్కరూ అనుసరించవలసిన కొన్ని సార్వత్రిక నియమములను, అనేక పరిస్థితులలో అనేక మంది అనుసరించవలసిన సామాన్య మార్గదర్శకములను, కొందరు ప్రజలు మరియు పరిస్థితుల కొరకు ప్రత్యేకమైన బోధనలను మరియు లేఖనములోని బోధనలను అనుసరించుటలో సఫలమైన లేక విఫలమైన ప్రజల యొక్క ఉదాహరణలను అవి అందిస్తాయి. ఈ బైబిల్ బోధనలను రెండు మార్గములలో చూచుట సహాయకరముగా ఉంటుంది. మొదటిగా పాత నిబంధనలో ఇటు రకముల బోధనలు కనిపించే విధానమును చూద్దాము. తరువాత ఇటు రకముల బోధనలు క్రొత్త నిబంధనలో ప్రత్యక్షమయ్యే విధానమును కూడా పరిగణిద్దాము. పాత నిబంధనతో మొదలు పెడదాము. ఇది ఎంత అసంభవమైనదిగా అనిపించినప్పటికీ ఆదికాండము మొదలుకొని మలాకీ వరకు బైబిలులో ఉన్న నియమములను మరియు బోధలన్నిటినీ ప్రతి ఇజ్రాయేలీయుడు కంఠస్థము చేసి ఆయన కోరినప్పుడు వెంటనే ఈ బోధనలను వారు అవలంబించుటకు సిద్ధముగా ఉండాలని దేవుడు ఆశించాడు అని ఆధునిక పాఠకులు చాలామంది అనుకుంటారు. పాటించుట ప్రక్కనబెట్టండి, పాత నిబంధనలో ఇవ్వబడిన నియమముల యొక్క పట్టికను జ్ఞాపకముంచుకునుట కూడా చాలా కష్టమవుతుంది. మరియు ఈ సవాలతో వ్యవహరించుటకు ఇజ్రాయేలులోని రబ్బాయిలు పాత నిబంధన బోధనలలోని ప్రాధాన్యతలను వివేచించుటకు ప్రయత్నించారు. ప్రతి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ ఏ ఆజ్ఞలను జ్ఞాపకముంచుకోవాలి, ఏ బోధనలు జీవితములోని అన్ని విభాగములలోగాక అనేక విభాగములలో అవలంబించబడాలి, ఏ ఆజ్ఞలు కేవలం అప్పుడప్పుడు జ్ఞాపకముంచుకునుటకు మాత్రమే ఉద్దేశించబడినవి. కొందరు రబ్బాయిలు ఈ విధముగా వాదిస్తే ఇతరులు ఆ విధముగా వాదించేవారు. అయితే ప్రాధాన్యతలను స్థాపించుట చాలా అవసరమయ్యున్నది అని వారంతా ఎరిగియున్నారు. మత్తయి సువార్త 22:36 పాత నిబంధనలోని బోధనలకు ప్రాధాన్యమునిచ్చుటకు చేయబడిన ప్రయత్నములు ధర్మశాస్త్ర నిపుణుడు ఒకడు యేసుని విధముగా ప్రశ్నించున్నట్లు పురికొల్పాయి. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. 37-40 యేసు ఇలా జవాబిచ్చాడు. అందుకాయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెననున్నదియే. ఇది ముఖ్యమయ్యున్నదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలే నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని, ప్రవక్తలకును ఆధారమయ్యున్నవని అతనితో చెప్పెను. ఈ సుపరిచితమైన సన్నివేశములో బైబిలులో ఉన్న ఆజ్ఞలన్నిటి విషయములో యేసు తన అనుచరులకు అధికారిక దృక్కోణమును అందించాడు. ఆయన ద్వితీయోపదేశకాండము 6:5 ఉన్న నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అను ఆజ్ఞను ఉన్నతమైన ఆజ్ఞగా గుర్తించాడు. మరియు ఆయనను అడగకుండానే రెండవ గొప్ప ఆజ్ఞను ఆయన జోడించాడు. లేవ్యకాండము 19:18 నుండి నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను అను ఆజ్ఞ. ఆయన దృష్టికోణం ప్రకారం ఈ రెండు ఆజ్ఞలు ఇతర బైబిలు బోధలన్నిటికంటే ప్రధానమైనవిగా ఉన్నాయి. అవును, స్వయంగా దేవుడు మరియు దేవుని స్వరూపముగా మానవాళి బైబిలులో చాలా ప్రాముఖ్యమైన వారిగా ఉన్నారు. అయితే ఈ రెండు ఆజ్ఞలు ఒకే గురిని కలిగి ఉన్నవి కాబట్టి యేసు వీటిని కలిపి ఉపయోగించాడు అని జ్ఞాపకముంచుకునుట సహాయపడుతుంది. ఈ రెండు ప్రేమను గూర్చి మాట్లాడతాయి. అన్నిటికంటే ఎక్కువగా మనము దేవుని ప్రేమించాలి మరియు మన పొరుగువాణిని ప్రేమించాలి. కాబట్టి యేసు ఈ ఆజ్ఞలకు ఇతర ఆజ్ఞలన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన విషయము మనకు ఆశ్చర్యమును కలిగించకూడదు. అవి హృదయములోని లోతైన విషయములతో వ్యవహరిస్తాయి. ఆయన ప్రజల నుండి దేవుడు ఆశించు వైఖరులు, సమర్పణలు, పురికొల్పులు మరియు లక్ష్యములు. ఫలితముగా యేసు యొక్క దృష్టికోణములో నుండి దేవుని పట్ల ప్రేమ మరియు పొరుగువాని పట్ల ప్రేమ పాత నిబంధనలో సార్వత్రిక అనగా ఏది ఏమైనా ప్రజలందరూ పాటించవలసిన నియమములయ్యున్నవి. ఒక న్యాయవాది యేసుని ఇలా ప్రశ్నించాడు, బైబిలులో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? మరియు అతడు ఇలా జవాబిచ్చాడు, మొదటి మరియు ముఖ్యమైన ఆజ్ఞ ఇది, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. తరువాత ఆయన ఇలా సెలవిచ్చాడు, మరియు రెండవ ఆజ్ఞ ఏమనగా నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించుము. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమయ్యున్నవి. కాబట్టి స్పష్టముగా ఇవి రెండు కీలకమైన ఆజ్ఞలు. ఆయన వీటిని సమానముగా చేయలేదు. అన్నిటికంటే ముఖ్యముగా మనము దేవుని ప్రేమించాలి. మన మొదటి స్వామి భక్తి దేవునికి చెందుతుంది. ఆయన మన సృష్టికర్త, మన విమోచకుడు, ఆయన మన డాలు మరియు ఆయన మన గొప్ప ప్రతిఫలమయ్యున్నాడు. సమస్తము దేవుని మీద గురి నిలుపుతాయి. కాబట్టి మనము దేవుని పూర్ణ హృదయముతో ప్రేమించాలి మరియు అనుదినము మన ప్రాధాన్యతలలో ఇది ప్రాముఖ్యమైనదిగా ఉండాలి. అయితే యేసు అక్కడితో ఆగలేదు. ముఖ్యమైన రెండు ఆజ్ఞలు ఏవి అని అతడు అడగలేదు. ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని మాత్రమే న్యాయవాది అడిగాడు. అయితే యేసు నిశ్చయముగా రెండవ ఆజ్ఞను కూడా ఇచ్చాడు, మరియు అది నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించుము అను ఆజ్ఞ. కాబట్టి ఈ రెండు అనుబంధము కలిగినవిగా ఉన్నాయి. దేవుని స్వరూపమందు సృజించబడిన ప్రజలను, ముఖ్యముగా విమోచించబడి దేవుని కుటుంబములోనికి దత్తత తీసుకునబడిన ప్రజలను ప్రేమించకుండా మనము దేవుని ప్రేమించలేము. ఈ రెండు ఆజ్ఞలు యేసుకు ఎంత ప్రాముఖ్యమైనవి అంటే, ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికీ ప్రవక్తలకును ఆధారమయ్యున్నవి అని ఆయన జోడించాడు. ఇది పాత నిబంధన అంతటినీ సంబోధించు ఒక విధానమయ్యున్నది. ఇప్పుడు దేవుని మరియు పొరుగువానిని ప్రేమించుట మినహా పాత నిబంధనలో ఉన్న బోధలన్నిటినీ యేసు అనుచరులు పట్టించుకోకూడదు అన్నట్లు అనేక మంది వ్యాఖ్యానకర్తలు దీనిని అర్థము చేసుకున్నారు. కాబట్టి మనము కొంచెం జాగ్రత్త వహించాలి. అయితే దీనికి వ్యతిరేకమైన విషయము వాస్తవమై ఉన్నది. మత్తయిసువార్త 22 యేసు రెండు ముఖ్యమైన ఆజ్ఞలను గుర్తించుట మాత్రమే కాదుగాని మత్తయిసువార్త 5:19 ఆజ్ఞలలో మిగుల అల్పమైన దానిని కూడా పాటించమని యేసు తన అనుచరులకు బోధించాడు. ఆయన చెప్పిన మాటలను వినండి, కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన యొక్క దానినైనను మీరి మనుష్యులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును. యేసు అనుచరులు ముఖ్యమైన ఆజ్ఞల నుండి అల్పమైన ఆజ్ఞల వరకు అన్నిటినీ పాటించాలని ఈ వచనము మరియు ఇతర వాక్యభాగములు స్పష్టము చేస్తాయి. దీనికి తోడు మత్తయిసువార్త 23:23 యేసు పరిసయ్యులను గద్దించినప్పుడు ముఖ్యమైన మరియు అల్పమైన వాటి మధ్య ఉన్న విభిన్నమైన బోధనలను గుర్తించాడు. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోనూ సోపులోనూ జీలకర్రలోనూ 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. యేసు న్యాయమును, కనికరమును, విశ్వాసమును ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములుగా సూచించి వాటిని దినుసులలో 10వ వంతు ఇచ్చుట అను అల్పమైన విషయముతో వ్యత్యాసముగా చూపిన విధమును గమనించండి. మరొకసారి, తన అనుచరులు పాత నిబంధనలోని ఆజ్ఞలన్నింటినీ అనుసరించాలి అని కాని మనస్సులో సరియైన ప్రాధాన్యతలను కలిగి ఉండాలని ఆయన సూచించాడు. పాత నిబంధనలో దేవుని బోధనలపై యేసు యొక్క దృష్టికోణములను ఒక మొబైల్తో పోల్చుట సహాయకరముగా ఉంటుంది. మొబైల్ యొక్క పైభాగంలో సార్వత్రిక నియమములైన రెండు ముఖ్యమైన ఆజ్ఞలు ఉన్నాయి. మీ ప్రభువైన యెహోవాను ప్రేమించుము మరియు మీ పొరుగువానిని ప్రేమించుము. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమయ్యున్నవని మనకు తెలుపబడింది. వీటి క్రింద ముఖ్యమైన ఆజ్ఞలను ఎలా పాటించాలో సూచించు అదనపు నియమములు ఉన్నాయి. వీటిలో పాత నిబంధనలో కనిపించు 10 ఆజ్ఞలు మరియు న్యాయము, కనికరము మరియు విశ్వాసము వంటి నియమములను పోలిన సామాన్య మార్గదర్శకములు ఉన్నాయి. ఈ విస్తృత నియమముల క్రింద ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైనవి ఉన్నాయి. ఇవి కొన్ని పరిస్థితులలో ఉన్న పలువురు ప్రజలపైన ఆజ్ఞలను ఎలా పాటించాలో సూచించు పాత నిబంధనలోని విశేషమైన బోధనలై ఉన్నవి. ఉదాహరణకు, లేవ్యకాండములో ఆరాధన కొరకు బోధనలు, కీర్తనలు ఇచ్చు నిర్దేశములు, యోబు మరియు సామెతలు వంటి జ్ఞాన సాహిత్య గ్రంథములలో మరియు యెషయా మరియు ఎహెజ్కేలు వంటి ప్రవచన గ్రంథములలో కనిపించు అనేక బోధనలు. మొబైల్ యొక్క క్రింది భాగములో పాత నిబంధన కథనములలో, కీర్తనలలో మరియు జ్ఞాన సాహిత్య గ్రంథములలో కూడా చాలా ఎక్కువగా కనిపించు అనేక చారిత్రక ఉదాహరణలు ఉన్నాయి. కొందరు స్త్రీ పురుషులు తమ విశేషమైన పరిస్థితులలో దేవుని ఆజ్ఞలకు విధేయులగు లేక అవిధేయులగు విధానముల మీద ఈ వాక్య భాగములు దృష్టి పెడతాయి. పాత నిబంధనలో కనిపించు పలు విధముల బోధనలతో ఆయన శిష్యులు ఏ విధముగా వ్యవహరించాలని యేసు కోరాడో అర్థము చేసుకునుటకు ఈ క్రమానుసార అమరిక సహాయపడుతుంది. ఈ పాత నిబంధన నేపథ్యమును మనసులో ఉంచుకుని క్రొత్త నిబంధనలో ఉన్న విభిన్నమైన బైబిలు బోధనలను పరిగణిద్దాము. క్రొత్త నిబంధన పాత నిబంధన కంటే చిన్నదిగా ఉన్న విషయమును చూచుట సులభమేగాని దేవుని ప్రజల కొరకు ఇవ్వబడిన బోధనల సంఖ్యను క్రొత్త నిబంధన రచయితలు కుదించారు అని దీని అర్థము కాదు. వాస్తవానికి ప్రాచీన ఇజ్రాయేలు కొరకు ఇవ్వబడిన పట్టిక కంటే ఆదిమ సంగమునకు ఇవ్వబడిన బోధనల పట్టిక సుదీర్ఘమైనదిగా ఉన్నది. క్రొత్త నిబంధన రచయితలు పాత నిబంధనను భర్తీ చేయలేదు, బదులుగా వారు పాత నిబంధనకు జోడించారు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మరిన్ని బోధనలను చేర్చుట ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. క్రొత్త నిబంధన రచయితలు పాత నిబంధన బోధనలకు తమ స్వంత బోధనలను అదనముగా ఎందుకు జోడించారు? మునుపటి పాఠములలో ఒకదానిలో మనము చూసినట్లు పాత నిబంధనలోని బోధనలలో దేనిని కూడా క్రీస్తు అనుచరులు మరిచిపోకూడదు అని క్రొత్త నిబంధన రచయితలు కోరారు. కాని వారు పాత నిబంధన కాలములలో నివసించుచున్నట్లు నివసించకూడదు అని కూడా వారు కోరారు. కాబట్టి మునుపటి విధానములలోనికి జారిపోకుండా తమ శ్రోతలను నిలువరించుటకు క్రొత్త నిబంధన యుగములో పాత నిబంధన హెచ్చరికలను అనువర్తించు విధానమును వారు ఆదిమ సంగమునకు బోధించారు. క్రొత్త నిబంధన రచయితలు పాత నిబంధన బోధనలు గుర్తించారు. కాని యేసు మొదటిగా వచ్చినప్పుడు తనతో కూడా దేవుని మెస్సయ రాజ్యం యొక్క ఆరంభమును తీసుకుని వచ్చాడు అను అవగాహనతో గుర్తించారు. పరిశుద్ధాత్ముడు క్రొత్త నిబంధన యుగము యొక్క కొనసాగింపులో దేవుని రాజ్యవ్యాప్తి కొరకు తన కార్యములను చేయి విధానముల ఆధారముగా పాత నిబంధన బోధనలను చూడాలని వారు గ్రహించారు. మరియు మెస్సయ రాజ్యం యొక్క అంతిమ నెరవేర్పులో ఆయన తన మహిమలో తిరిగి వచ్చినప్పుడు క్రీస్తు చేయబోవు కార్యముల వెలుగులో వారు పాత నిబంధనను చూశారు. దీనంతటిలో యేసు స్థిరపరిచిన ప్రాధాన్యతలను క్రీస్తు అనుచరులు పాటించాలి అని క్రొత్త నిబంధన రచయితలు ఉద్ఘాటించారు. మొదటి స్థానములో దేవుని కొరకు మరియు పొరుగువాని కొరకు ప్రేమ అను సార్వత్రిక నియమములు ముఖ్యమైన ఆజ్ఞలుగా కొనసాగాయి. మరియు దీనిని మనము లూకాసు వార్త 10:27 మొదటి కొరింథీ పత్రిక 13:13 మరియు మొదటి యోహాను పత్రిక 4:21 వంటి వాక్యభాగములలో చూస్తాము. ఏమి జరిగినప్పటికీ క్రొత్త నిబంధన విశ్వాసులు దేవుని ప్రేమించుటకు మరియు తమ పొరుగు వారిని ప్రేమించుటకు తమ హృదయములను సమర్పించుకోవాలి. రెండవదిగా మత్తయి వార్త 19:8 మరియు రోమాపత్రిక 13:8-10 వంటి వాక్యభాగములలో క్రొత్త నిబంధన రచయితలు 10 ఆజ్ఞలు మరియు పాత నిబంధనలోని ఇతర సాధారణ మార్గదర్శకముల వైపుకు కూడా దృష్టిని ఆకర్షించారు. మూడవదిగా మొదటి కొరింథీ పత్రిక 14 మరియు 2 తిమోతి పత్రిక 4:1-5 వంటి వాక్యభాగములలో మనము చదువునట్లు క్రొత్త నిబంధన రచయితలు ప్రత్యేకమైన ప్రజలు మరియు పరిస్థితుల కొరకు ప్రత్యేకమైన సూచనలను ఇచ్చారు. మరియు 4వ స్థానములో సువార్తలలో మరియు అపోస్తలుల కార్యములలో మరియు అనేక ఇతర వాక్యభాగములలో ప్రజలు దేవుని ఆజ్ఞలకు విధేయులైన మరియు అవిధేయులైన అనేక స్థిరమైన చారిత్రక ఉదాహరణలను మనము చూస్తాము. మనం ఇంతకుముందే చూసినట్లు లేఖనములలోని విషయములు చాలా సంక్లిష్టమైనవి మరియు బైబిలులో దేవుని ప్రజల కొరకు అనేక విభిన్నమైన బోధనలు ఇవ్వబడినవి. కాబట్టి ప్రతి బోధనను మన మనస్సులలో ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోలేము. అయితే ఈ అనేక ఆజ్ఞలను మనం ఏ విధముగా ఉపయోగించాలో గ్రహించుటలో క్రొత్త నిబంధన మనకు సహాయపడుతుంది. ఒకవైపున యేసు తన శిష్యులను ఆచరించమని చెప్పిన ప్రాధాన్యతలను మనము అనుసరించాలి. మనము అనుసరించని ఎడల మనము యేసు దినములలోని పరిస్థితుల వలె లేఖనములోని వివరములలో దారి తప్పిపోతాము. మనము కొన్ని విషయములతో వ్యవహరించుచుండగా విశేషమైన బోధనలు అవసరమేగాని మన దృష్టి ముఖ్యమైన విషయముల మీద ఎక్కువగా ఉండాలి. అన్నిటికంటే ఎక్కువగా దేవుని మరియు పొరుగువానిని ప్రేమించుటమీద. అనుదినము అనుక్షణము మనము ఈ రెండు గొప్ప ఆజ్ఞల ద్వారా పురికొల్పబడాలి మరియు నడిపించబడాలి. రెండవదిగా, ఈ ప్రాధాన్యతలు ఉన్నప్పటికీ ఏదో ఒక విధముగా క్రీస్తు అనుచరులలో ప్రతి ఒక్కరికీ బైబిలులోని ప్రతి బోధన వర్తిస్తుంది అని మనము జ్ఞాపకముంచుకోవాలి. మనము విభిన్నమైన ఎంపికలను ఎదుర్కొనుచుండగా మనము లేఖనం యొక్క సార్వత్రిక నియమముల నుండి మాత్రమే వెలికితీయుటగాక దేవుని నమ్మకముగా సేవించుచుండగా బైబిలులో కనిపించు సామాన్య నిర్దేశనములు విశేషమైన వివరములతో కూడిన బోధనలు మరియు స్పష్టమైన ఉదాహరణలను కూడా మనము ఉపయోగించాలి. నిబంధనలో దేవుడు తన ప్రజలకు తన స్వభావమును మరియు లక్షణములను బోధించుచున్నప్పుడు ఆయన వారికి మూడు రకముల నియమములను ఇచ్చాడు. ఖచ్చితమైన విషయములుగా చెప్పబడిన నైతిక నియమములు ఉన్నాయి మరియు అవి అన్ని కాలములకు వర్తిస్తాయి. పౌర నియమములు ఉన్నాయి మరియు వీటిలో నిత్య నియమములు కాలక్రమానుసార సందర్భములలో అమర్చబడ్డాయి. ఇతరులను గాయపరచు ఎద్దును గూర్చిన నియమమును నేను ఎల్లప్పుడూ ఉపయోగించాలనుకుంటాను, ఎందుకంటే నాకు ఎడ్లు లేవు. నాకు అనువర్తింపబడని నియమములంటే నాకు ఇష్టం. ఇక్కడ నియమము ఏమిటంటే, మీ ఎద్దు జనముల మీద పడుతుంది అని మీకు తెలిసి కూడా దానిని మీరు కట్టకుండా ఉండి అది మీ పొరుగువానిని చంపితే మీరు నరహంతకులవుతారు. మరొక వైపున ఎద్దు ఇంతకుముందు ఎప్పుడు జనము మీద పడుట మీరు చూడలేదు, కాబట్టి దానిని మీరు కట్టివేయకుండా ఉండి ఒక దినమున అది విరుచుకుపడి మీ పొరుగువానిని హతము చేస్తే దానికి మీరు బాధ్యులు కారు. నాకు ఎడ్లు లేవు, కానీ నాకు కారు ఉంది. నా కారు బ్రేకులు సరిగ్గా లేవు అని నాకు తెలిసి కూడా నేను దానిని బాగు చేయకుండా ఒకనిని చంపితే బైబిల్ ఆలోచన ప్రకారం నేను హంతకుడను. కాబట్టి ఇక్కడ నియమం ఏమిటి? ఇక్కడ నియమం ఏమిటంటే, జ్ఞానము బాధ్యత అయ్యున్నది. కాబట్టి పౌర నియమాలలో నేను ఒక నియమమును వెలికితీసి దానిని నా సొంత జీవితమునకు అనువర్తించుకోవాలి. మూడవ రకమైన నియమము ఆచారపరమైనది మరియు ఇది సామాన్యముగా ఆరాధనలోని రకములకు అనువర్తించబడుతుంది మరియు నిత్య సత్యమును బోధించుటకు దేవుడు వీటిని సూచక పాఠములుగా ఉపయోగించుకుంటాడు. కాబట్టి ఉదాహరణకు, పందిని తినవద్దు, అది మిమ్మును అపవిత్రము చేస్తుంది అని ఆయన సెలవిచ్చాడు. సరే, పంది మనలను అపవిత్రులుగా చేయదు. యేసు దీనిని చాలా స్పష్టము చేశాడు. మీ నోటిలోనికి వెళ్ళున్నది మిమ్మును అపవిత్రులుగా చేయదు. మీ అపవిత్రమైన హృదయములో నుండి బయటకు వచ్చున్నది మిమ్మును అపవిత్రము చేస్తుంది. కాబట్టి మీరు పంది మాంసమును తింటారా లేదా అనున్నది ప్రశ్న కాదు. మీ అపవిత్రమైన హృదయములో పనిచేయునట్లు పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తుకు మీరు అనుమతి ఇస్తారా అనున్నది ప్రశ్న అయ్యున్నది. కాబట్టి, లేదు, నేను ఆచార సంబంధమైన నియమములకు విధేయుడను కాను. అవి సూచక పాఠములయ్యున్నవి. ఒకసారి పాఠము నేర్చుకున్న తరువాత ఆ వస్తువులతో మీకు ఇక ఎలాంటి నిమిత్తమూ లేదు. లేఖనములో కనిపించు ఆజ్ఞలను మీరు చూసినప్పుడు అనేక కారణముల కొరకు ఇవ్వబడిన లెక్కలేనని ఆజ్ఞలు ఉన్నాయని గ్రహించుట మీరు ఆరంభిస్తారు. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయములో కనిపించు యెరూషలేము సభను మీరు చూసినప్పుడు మోషే నిబంధనలోని ఆజ్ఞల విషయములో అన్యులు ఏమి చేయాలి అను ప్రశ్న తలెత్తినప్పుడు ఇజ్రాయేలు దేశములోని సంఘనాయకులు ఎంతో స్పష్టతను కనుపరిచారు. మేము స్వయంగా కూడా పాటించుటకు ఇబ్బంది పడు ఈ భారమును మేము వారి మీద మోపము, కాని వీటి నుండి దూరముగా ఉండుడి అని చెబుతూ వారు కొన్ని వస్తువుల పట్టికను ఇచ్చారు. విగ్రహారాధన, జారత్వము లేక విగ్రహములకు అర్పించిన మాంసమును తినుట లేక రక్తమును త్రాగుట, ఇవన్నీ నైతికముగా దేవుడు మన యొద్ద నుండి ఆశించు విషయములను గూర్చి మనము కలిగి ఉండవలసిన నిశ్చయతకు సంబంధించినవి. కాబట్టి లేఖనములో కూడా దేవుని ఆజ్ఞలు విభిన్నమైన రీతిలో ఉపయోగించబడుట మనము చూస్తాము. ఎందుకంటే ఇజ్రాయేలుతో నిబంధనలో ఒక రకమైన ఆజ్ఞను మీరు చూస్తారు, కాని నిబంధనలో ఉన్న ఆ ఆజ్ఞలన్నీ దేవుడు మన నుండి మరియు మన జీవితముల నుండి ఆశించుచున్న కేంద్ర నైతిక ఆకాంక్షకు చేరుకోలేరు. మరియు చివరిగా రెండు ముఖ్యమైన ఆజ్ఞలు ఏవి అని యేసు స్వయంగా ప్రశ్నలను ఎదుర్కొన్నప్పుడు యేసు కూడా ఇలా సెలవిచ్చాడు, మీరు సమస్తమును క్రోడీకరించాలనుకుంటే అది నీ పూర్ణ హృదయముతోనూ మనస్సుతోనూ మరియు బలముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను, మరియు రెండవదిగా నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను అనునవి. లేఖనం యొక్క వ్యక్తిగత అనువర్తనములోని విభిన్నత బైబిల్ బోధనలలోని భిన్నత్వమునకు ఎలా అనుబంధము కలిగి ఉన్నదో చూశాము గనుక అనువర్తనములో విభిన్నతలోనికి నడిపించు రెండవ విషయమును ఇప్పుడు చూద్దాము. పాలివారయున్న పలువురు ప్రజలు మరియు పరిస్థితులు. మునుపటి పాఠములో మనము చూసిన విషయములను సమీక్షిస్తూ ఆరంభిద్దాము. మీరు జ్ఞాపకము చేసుకున్నట్లు లేఖనము ద్వారా మరియు సామాన్య ప్రత్యక్షత ద్వారా అనగా ప్రజలు మరియు పరిస్థితులలో ఆయన తనను తాను మరియు తన చిత్తమును బయలుపరుచుకునుట ద్వారా దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలను సాంస్కృతిక భిన్నత్వము వైపుకు నడిపించాడు. ఈ విధముగా దేవుడు తన ప్రజల కొరకు కొంత సాంస్కృతిక భిన్నత్వమును నిర్ణయించాడు. అనేక విధాలుగా మన వ్యక్తిగత జీవితముల విషయములో కూడా ఇదే వాస్తవమై ఉన్నది. లేఖనములో ఉన్న అనేక విభిన్నమైన బోధనల ద్వారా దేవుడు తన చిత్తమును బయలుపరుచుకుంటాడు. కాని ఈ బోధనలను మనకు మరియు ఇతరులకు అనువర్తించుటకు విభిన్నమైన ప్రజలు మరియు పరిస్థితులలో దేవుని యొక్క సామాన్య ప్రత్యక్షతను మనము పరిగణలోనికి తీసుకోవాలి. యేసు యొక్క బోధనల క్రమములోనికి తిరిగి వెళ్ళుట ద్వారా ప్రజలు మరియు పరిస్థితులలో భిన్నత్వములు వ్యక్తిగత అనువర్తనమును ప్రభావితము చేయు విధానమును మనము చూడవచ్చు. సులభతరముగా ఉండుటకు మన నాలుగు రకముల బోధనలను మనము పైన ఉన్న లేక మరింత సామాన్యమైన బైబిల్ బోధనలుగాను మరియు క్రింద ఉన్న లేక మరింత విశేషమైన బైబిల్ బోధనలుగాను విభాగిద్దాము. పైన ఉన్న బైబిల్ బోధనలతో ఆరంభిద్దాము. బైబిల్లోని పైన ఉన్న బోధనలలో సార్వత్రిక నియమములు మరియు సామాన్య మార్గదర్శకములు భాగమై ఉన్నవి. ఇంతకుముందు మనము చూసినట్లు ఇట్టి బోధనలు మిగిలిన వాటికంటే ప్రధానమైనవిగా ఉంటాయి, ఎందుకంటే ఇవి విశాలమైన ధోరణిలో అనువర్తించబడతాయి. అయినను దేవుని యొక్క సామాన్య ప్రత్యక్షత వెలుగులో వీటిని విభిన్నమైన రీతులలో మనము అనువర్తించాలి. ఒకవైపున పైన ఉన్న బైబిలు నియమములను అనువర్తించుటకు దానిలో భాగమైన వ్యక్తి యొక్క గుణములను మనము విశ్లేషించాలి. వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితి, సామాజిక స్థితి, సామర్థ్యత, వయస్సు మరియు లింగము వంటి వాటిని మనము పరిగణలోనికి తీసుకోవాలి. ఇవి మరియు ఇతర గుణములను తెలుసుకునుట లేఖనములోని పైన ఉన్న నియమములు సదరు వ్యక్తి యొక్క భావనలు, ప్రవర్తనలు మరియు భావోద్వేగములను ప్రభావితము చేయవలసిన విధానములను వివేచించుటలో మనకు సహాయపడతాయి. నేను ఒక గదిలోనికి ప్రవేశించి అక్కడ కూర్చుని ఉన్న ఒక స్నేహితుల గుంపుతో ఈ ప్రశ్నలను అడిగానని ఊహించండి. మొదటిగా, మనమంతా సరియైన పనిని చేయాలని మీరు నమ్ముచున్నారా? సరే, వాళ్ళంతా స్వాభావికంగానే అవును అని జవాబిస్తారు. అయితే తరువాత నేను మరొక ప్రశ్నను అడుగుతాను. సరే, అయితే ఈ గదిని విడిచి వెళ్లిన తరువాత మీలో ప్రతి ఒక్కడూ ఏమి చేయబోచున్నాడు? ఇప్పుడు ప్రతి వ్యక్తి సరియైన పనినే చేస్తాడుగాని విభిన్నమైన రీతులలో చేస్తాడు అని కనుగొనుట ద్వారా మనము ఆశ్చర్యపోతాము. నేను ఇంటికి వెళ్ళి నా పిల్లలను చూసుకుంటాను అని ఒక వ్యక్తి చెప్పవచ్చు. లేక నేను కొంత ఆహారంను కొనుటకు బజారుకు వెళ్తాను అని మరొక వ్యక్తి చెప్పవచ్చు. వాస్తవానికి వారంతా సరైన పనినే ఒకే రీతిలో చేయుటకు ప్రణాళిక వేస్తే మనము అవ్వాక్కవ్వాల్సి ఉంటుంది. మరియు ఇది ఎందుకో అర్థము చేసుకునుట అంత కష్టమైన పని ఏమీ కాదు. సరియైన పనిని చెయ్యండి వంటి సామాన్య సూచనలు పలువురు ప్రజలకు మరియు పరిస్థితులకు విభిన్నమైన రీతులలో అనువర్తించబడతాయి. లేవియకాండము 19:18 నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమింపవలెను అను సార్వత్రిక నియమము ప్రతి పరిస్థితిలో ప్రతి వ్యక్తికి అనువర్తించబడు హెచ్చరిక అయ్యున్నది అని మనము ఇంతకుముందే గుర్తించాము. అయితే తన ప్రజలందరూ ఖచ్చితముగా ఒకే విధముగా ఈ ఆజ్ఞను పాటించాలని దేవుడు ఆశించలేదు అని మనకు తెలుసు. ఒక ఎదిగిన వ్యక్తి ప్రేమను ఒక విధముగా చూపితే ఒక యవ్వన బిడ్డ తన ప్రేమను మరొక విధముగా చూపుతాడు. ఒక ధనవంతుడు మరియు పేద వ్యక్తి ఇతరుల పట్ల ప్రేమను విభిన్నమైన రీతులలో వ్యక్తపరచవచ్చు. ప్రతి వ్యక్తి యొక్క సామర్థ్యతలు, బలహీనతలు, అనుభవాలు, ఆత్మీయ స్థితి మొదలగు విషయములు పొరుగువాని పట్ల ప్రేమ అను సార్వత్రిక నియమము అనువర్తించబడవలసిన విధానము మీద ప్రభావము చూపుతాయి. మరొకవైపున నీ పొరుగువాని ప్రేమించుము అను నియమము విభిన్నమైన పరిస్థితులలో విభిన్నమైన రీతులలో అనువర్తించబడుతుంది. ఒకే వ్యక్తి అతన్ని లేక ఆమె పొరుగువాణిని పలు సమయములలో పలు విధములుగా ప్రేమించవచ్చు. ప్రతి వ్యక్తి విభిన్నమైన ఆటంకములను, సవాళ్లను మరియు అవకాశములను ఎదుర్కొంటాడు. ఇతర పరిస్థితులలో ప్రజలకు అనుగుణంగా లేని విధముగా బైబిలు నియమములను అనువర్తించే విధముగా ఈ పరిస్థితులు మనలను పురికొల్పవచ్చు. ఉదాహరణకు, పొరుగువాణి కొరకు ప్రేమ యుద్ధము మరియు సమాధాన కాలములలో, కలిమి మరియు లేమి కాలములలో, రోగము మరియు అనారోగ్యము కాలములలో భిన్నమైన రీతులలో ఉండవచ్చు. మన పరిస్థితులకు అనుగుణంగా లేఖనములోని పైన ఉన్న నియమములు అనేక విధాలుగా అనువర్తించబడాలి. ప్రజలు మరియు పరిస్థితులలో భిన్నత్వములు పైన ఉన్న బైబిల్ బోధనలను విభిన్నమైన రీతులలో అనువర్తించినట్లు మనలను కోరు విధానములను చూశాము. కాబట్టి ఇప్పుడు లేఖనములో యేసు ఇచ్చిన బోధనల క్రమములో క్రింద ఉన్న విషయములను మనము చూద్దాము. మన ఉద్దేశముల కొరకు క్రింద ఉన్న బోధనలలో మనకు మరియు ఇతరులకు లేఖనమును అనువర్తించుటకు ఉపయోగపడు బైబిలులోని విశేషమైన వివరణలతో కూడిన బోధనలు మరియు స్పష్టమైన చారిత్రక ఉదాహరణలు ఉన్నాయి. పైన ఉన్న బోధనల వలనే క్రింద ఉన్న బోధనలు ప్రజలు మరియు పరిస్థితుల యొక్క భిన్నత్వము ఆధారముగా విభిన్నమైన రీతులలో అనువర్తించబడతాయి. ఉదాహరణకు, మీ కుటుంబము కొరకు ఒక సురక్షితమైన ఇల్లును కట్టుము అను ఒక సామాన్య సూచనను గుర్చి ఆలోచించండి. చలి వాతావరణములో నివసించు వ్యక్తి వేడి వాతావరణములో నివసించు వ్యక్తి కంటే భిన్నమైన ఇంటిని నిర్మిస్తాడు. తుఫానులు తరచుగా వచ్చు ప్రాంతములోని ఇంటికి, భూకంపములు ఎక్కువగా కలుగు ప్రాంతములోని ఇంటికి మధ్య నిర్మాణాత్మక భిన్నత్వములు ఉంటాయి. ఇక్కడ పైన ఉన్న నియమము ఏమిటంటే, ఒక వ్యక్తి తన కుటుంబమును సురక్షితముగా ఉంచుట. ఈ పైన ఉన్న నియమమును నెరవేర్చున్నట్లు ఇంటిని కట్టుట విశేషమైన సూచన అయ్యున్నది. మరియు ఇంటిని కట్టు ప్రతి వ్యక్తి పోలికగల పరిస్థితులలో పోలికగల ఇండ్ల ఉదాహరణ నుండి సహాయమును పొందుతాడు. అయితే ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒక విశేషమైన సూచనను ఖచ్చితముగా ఒకే విధముగా పాటించరు. ఒక విశేషమైన బైబిలు బోధనను నేడు ఒక వ్యక్తి యొక్క జీవితమునకు మనము అనువర్తించిన ప్రతిసారి ఇలాంటిదే జరుగుతుంది. మొదటిగా మనము పైన ఉన్న బోధనలను మరియు పరిగణలో ఉన్న బోధన వైపుకు మనలను నిర్దేశించు దగ్గర సంబంధము గల విశేషమైన సూచనలను పరిగణలోనికి తీసుకుంటాము. రెండవదిగా, ఒక విశేషమైన సూచన ద్వారా వాస్తవముగా ప్రభావితమైన ప్రజలను మరియు పరిస్థితులను మనము గుర్తిస్తాము. మూడవదిగా, దానిని మన జీవితములకు ఏ విధముగా అనువర్తించుకోవాలో వివేచించుటకు మనము మన వ్యక్తిగత జీవితములను ఒక విశేషమైన బోధన యొక్క వాస్తవిక శ్రోతలతో పోల్చుతాము. బైబిల్ యొక్క విశేషమైన గుణములలో ఒకటి ఏమిటంటే, అది విశేషమైన కాలములలో విశేషమైన స్థలములలో నివసించిన విశేషమైన ప్రజల కొరకు వ్రాయబడినది. ఇలా వ్రాయబడిన ఏకైక పవిత్ర గ్రంథము ఇదే. లోకములోని ఇతర పవిత్ర గ్రంథములు అన్నీ ప్రజలు ఏమి చేయాలి లేక ఏమి చేయకూడదు అను విషయములను గూర్చి కొన్ని సలహాలు, కథనములను మాత్రమే ఇస్తాయి. అయితే దేవుడు తన మంచితనములో మనకు నేపథ్యమును అనుగ్రహించాడు. జీవితములో ఇట్టి విషయములు ఏ విధముగా జరుగుతాయో అర్థము చేసుకునుటకు ఆయన ఒక మార్గమును మనకు అందించాడు. అనగా మనము ఎల్లప్పుడూ ఇలా చెప్పాలని దీని అర్థము. ఈ నేపథ్య పరిస్థితిలో ఏ నియమము బోధించబడుతుంది మరియు నా క్రొత్త నేపథ్య పరిస్థితిలో ఆ నియమము ఏ విధముగా అనువర్తించబడుతుంది? మన మనస్సులో ఉన్న విషయమును ఉదాహరించుటకు నిర్గమకాండము 21:23-25 నేటి వ్యక్తులకు అనువర్తించవలసిన విధానమును మనము పరిగణిద్దాము. ఇజ్రాయేలులోని న్యాయాధిపతులు తమ తీర్పులను ఈ విధముగా ఇవ్వవలసి ఉండెను అని ఈ వచనములలో మనము చదువుతాము. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. ఇప్పుడు మత్తేసువార్త 5:38-39 వినండి. అక్కడ యేసు కొండమీద ప్రసంగములో ఈ నియమమును తమ వ్యక్తిగత జీవితములకు అనువర్తించుకొనమని తన అనుచరులకు బోధించాడు. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా. నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడిచెంప మీద కొట్టువాని వైపునకు ఎడమచెంప కూడా త్రిప్పుము. న్యాయాధిపతుల కొరకు మరియు న్యాయ వ్యవస్థల కొరకు పాత నిబంధన బోధనకు యేసు అసమ్మతి తెలుపలేదు అను విషయమును గ్రహించుట చాలా అవసరమయ్యున్నది. మనందరి వలె దేవుని కొరకు మరియు పొరుగువాని కొరకు ప్రేమ అనున్నది న్యాయాలయములో న్యాయమైన తీర్పునకు కారణమవ్వాలని యేసుకి తెలుసు. అయితే పరిసయులు న్యాయాధిపతుల కొరకు ఇవ్వబడిన ఈ నియమమును వ్యక్తిగత సంభాషణలలో ప్రతీకారము తీర్చుకునుటకు సమర్థనగా ఉపయోగించుట యేసు ఎదుర్కొనిన ప్రశ్న అయ్యున్నది. అయితే ఈ నియమమును లేఖనములోని పైన ఉన్న నియమములతో మరియు క్రింద ఉన్న ఇతర బోధనలతో మనము పోల్చినప్పుడు యేసు ఇక్కడ తన శిష్యులకు ఏమి బోధించాడో మనము అర్థము చేసుకోగలము. ప్రభావవంతముగా తన అనుచరులు తమను తాము నిర్గమకాండము 21వ అధ్యాయము యొక్క వాస్తవిక శ్రోతలతో పోల్చుకోవాలని యేసు పిలుచుచున్నాడు. ప్రతి వ్యక్తి న్యాయ వ్యవస్థలలో న్యాయము మరియు సరియైన తీర్పును సమర్థించాలి మరియు ఒక న్యాయాధిపతిని ప్రతిబింబించు బాధ్యతలను మనమంతా కలిగి ఉన్నప్పుడు నిర్గమకాండము 21వ అధ్యాయమును ఒక న్యాయాలయములోని న్యాయాధిపతి వలె మనము అనువర్తించాలి. అయితే మన వ్యక్తిగత అనుబంధములలో మనం ఏనాడు న్యాయాధిపతుల వలె వ్యవహరించకూడదు. మన సాధారణ వ్యక్తిగత పాలుపంపులు న్యాయము ద్వారా మాత్రమే శాసించబడకూడదుగాని వీలైనంతవరకు కరుణ మరియు కనికరముతో ఉండాలి. మరొక ఉదాహరణగా మత్తయిసువార్త 19వ అధ్యాయము 21వ వచనములో ధనికుడైన యవన అధికారికి యేసు ఈ హెచ్చరికను ఇచ్చాడు. పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ధనికుడైన యవన అధికారి తన ధనమును ప్రేమించి పైన ఉన్న నియమములైన దేవుని మరియు పొరుగువాణిని ప్రేమించుటను ఉల్లంఘించాడు కాబట్టి యేసు ఈ క్రింది ఉన్న హెచ్చరికను ఇచ్చాడు అని ఈ వచనం యొక్క నేపథ్యము స్పష్టము చేస్తుంది. మరియు ధనాశను అతడు తన ఉన్నతమైన ప్రాధాన్యత చేసుకున్నాడు. ఆధునిక లోకములో ఉన్న ప్రతి ధనికుడు తన ఆస్తులను అమ్మి బీదలకు ఇవ్వాలని ఈ వాక్యభాగము చెబుతుందా అని చాలాసార్లు ప్రజలు ఆశ్చర్యపోతుంటారు. అయితే వ్యక్తిగత ఆస్తి మరియు ఐశ్వర్యము విషయములో మనము లేఖనములోని పైన ఉన్న నియమములను పరిగణలోనికి తీసుకోవాలి మరియు ఈ క్రింద ఉన్న మరింత విశేషమైన బోధనను మనము ఆస్తులను గూర్చి యేసు మరియు కృత నిబంధన రచయితలు బోధించిన ఇతర బోధనలతో పోల్చాలి. కాబట్టి ధనికులు తమ డబ్బుతో ఏమి చెయ్యాలి అను విషయమును మనం ఎలా నిర్ణయిస్తాము? వ్యక్తులను మరియు వారి నేటి పరిస్థితులను ధనికుడైన యవ్వనాధికారితో పోల్చుట ద్వారా దీని జవాబును మనము పొందుతాము. మనము అతనిని ఎంత ఎక్కువగా పోలియుంటే అంత ఎక్కువగా మన ఆధునిక అనువర్తన తన దినమున అతడు చేయవలసి ఉండిన పనిని పోలియుంటుంది. వ్యక్తుల కొరకు ఆధునిక అనువర్తనమును గూర్చిన ఈ పాఠములో ఇప్పటి వరకు ఎంతో కొంతవరకు వ్యక్తిగత అనువర్తనలో విభిన్నత ఉండుట వలన ఆధునిక ప్రజలు లేఖనములను విభిన్నమైన రీతులలో అనువర్తించవలసిన విధానమును మనము చూశాము. ఇది మనలను మన 2వ అంశములోనికి నడిపిస్తుంది. అది అనువర్తనములో జ్ఞానము యొక్క అవసరత. లోకములో చాలా చోట్ల విశ్వాసులు తమకు నచ్చినప్పుడు బైబిలును తీసుకుని చదవవచ్చు. ఇది ఎంత అద్భుతమైన విషయమైనను మనలో చాలామంది మీ లేఖనములను మన వ్యక్తిగత జీవితములకు ఎంతో ఎంపిక చేసుకునుచు అనువర్తించుకుని విధముగా ఇది మనలను పురికొల్పింది. లేఖనమంతా దేవుని ద్వారా ప్రేరేపించబడింది అని సైద్ధాంతికముగా మనము ఉద్ఘాటిస్తాము. అయితే పలు సందర్భములలో పలువురు ప్రజల కొరకు బైబిలులోని అనేక బోధనలతో వ్యవహరించుటకు బదులుగా మనము వ్యక్తిగతముగా లేఖనములను చదువుతూ మన జీవితములకు సులువుగా అనువర్తించబడు విధానముల కొరకు వెదుకుచుంటాము. ఈ ప్రచలితమైన ఆచారము అర్థము చేసుకునదగినదే, ఎందుకంటే చాలాసార్లు బైబిలు చాలా సంక్లిష్టమైనదిగా ఉన్నది. అయితే వాస్తవానికి ఈ విధముగా ఉపయోగించుట కొరకు బైబిలు వ్రాయబడలేదు. బదులుగా తన ప్రజలు ఒకరితో ఒకరు పాలు పంచుకొనుచుండగా లేఖనములు చదవబడాలని దేవుడు ఉద్దేశించాడు. ఇతరుల సహాయముతో బైబిలులోని కఠినమైన భాగములను కూడా మన జీవితములకు అనువర్తించుకొనవలసిన విధానములను గూర్చి మనము జ్ఞానమును సంపాదించుకొనవచ్చు. మనము చూడబోవచ్చున్నట్లు లేఖనము యొక్క అనువర్తనములోనికి పరిశుద్ధాత్మ మనకు అసాధారణమైన మెలకువలను అందించుచున్నప్పటికీ సాధారణముగా ఇతరులతో పాలు పంచుకునుట ద్వారా మనము జ్ఞానమును సంపాదించుకోవాలని దేవుడు స్పష్టముగా నిర్ణయించాడు. ప్రాచీన ఇజ్రాయేలీయులకు మరియు ఆదిమ సంగమునకు ముద్రణాయంత్రములు లేవు, ప్రచురణకర్తలు లేరు, నేటివలె లేఖనమును విరివిగా పంచిపెట్టుటకు సాధనములు లేవు. మరియు లేఖనములు ఎక్కువ మంది ప్రజల చెంతకు చేరియుండినప్పటికీ వారు వాటిని చదివియుండేవారు కాదు. కాబట్టి సమాజములో ఒకరితో ఒకరు సంభాషించుట ద్వారా ప్రజలు లేఖనములను అనువర్తించు విధానములను నేర్చుకోవాలని దేవుడు ఆశించాడు. ఇతరులతో సంభాషించుట ద్వారా వ్యక్తిగత అనువర్తనములోని జ్ఞానము అభివృద్ధి చెందు 2 విధానములను మనము విశదీకరిద్దాము. మొదటిగా లేఖనము యొక్క ప్రాథమిక శ్రోతలుగా దేవుడు నియమించిన నాయకుల యొక్క కీలకమైన పాత్రను మనము చూద్దాము. 2వదిగా దేవుని ప్రజల మధ్య లేఖనమును వ్యాపింపజేయుటలో సమాజం యొక్క అవసరతను విశదీకరిద్దాము. వ్యక్తిగత అనువర్తనములో నాయకుల యొక్క కీలకమైన పాత్రను ముందుగా చూద్దాము. బైబిలు వ్యక్తిగత విశ్వాసుల కొరకు రూపొందించబడిన ఒక గ్రంథము అని ఇవాంజలికల్ క్రైస్తవులు అనుకునున్నప్పటికీ, బైబిలు రచయితలు ఒక విభిన్నమైన దృష్టికోణముతో వ్రాశారు అని అనేక సూచకములు తెలియజేయుచున్నాయి. ఇజ్రాయేలులో ఉన్న మరియు ఆదిమ సంఘములో ఉన్న ప్రజలందరికీ సూటిగా వ్రాయుటకు బదులుగా లేఖన రచయితలు ముందుగా లేఖన బోధనలను వివరించి విడమరచి చెప్పుటకు నియమించబడిన దేవుని ప్రజల నాయకులకు వ్రాశారు. బైబిలు ప్రధానముగా పాత నిబంధనలోని నాయకులకు వ్రాయబడిన విధానమును ముందు చూద్దాము. తరువాత క్రొత్త నిబంధనలో ఇది జరిగిన విధానమును చూద్దాము. పాత నిబంధనతో మొదలు పెడదాము. పాత నిబంధనలో యాజకులు, లేవీయులు, ప్రవక్తలు, సాధువులు, న్యాయాధిపతులు, రాజులు మరియు ఇతర అధికారులు మాత్రమే ప్రధానముగా లేఖనములను చదవగలిగేవారు మరియు అధ్యయనం చేయగలిగేవారు. ఇందువలన పాత నిబంధన రచయితలు ప్రాథమికముగా ఇజ్రాయేల్ యొక్క నాయకులను ఉద్దేశించి వ్రాశారు. దీనికి రుజువును మనము కనీసం మూడు మార్గములలో చూడవచ్చు. మొదటిగా, ఇజ్రాయేలు నాయకులు పాత నిబంధనలోని గ్రంథముల యొక్క ప్రాథమిక గ్రహీతలు అని చూపుటకు అనేక స్పష్టమైన సూచనలు ఉన్నాయి. కొన్ని ఉదాహరణలుగా, మోషే ధర్మశాస్త్రము లేవీయ యాజకుల ఆధీనములో అమలు చేయబడేది అని ద్వితీయపదేశకాండము 31:9 మరియు 2 రాజుల గ్రంథము 22:8-10 వంటి వాక్యభాగములు సూచిస్తాయి. మరియు నిర్గమకాండము 21:1-23 23:9 నిబంధన గ్రంథములో ఉన్న అనేక బోధనలు, తీర్పులు హెబ్రీ భాషలో మిష్పటీం అని పిలువబడేవి. ఎందుకంటే న్యాయాధిపతులు తమ న్యాయస్థానములలో ఉపయోగించుటకు సందర్భ నియమములుగా అవి వ్రాయబడినవి. మరియు సామెతల గ్రంథం 1:1 మరియు 25:1 వంటి వాక్యభాగములలో సామెతలు యూదా రాజ న్యాయస్థానములలో ఉన్నతమైన జ్ఞానులు మరియు రాజకుటుంబీకులు ఉపయోగించుటకు ఇవ్వబడినవి అని పరిచయ పలుకులుగా ఇవ్వబడిన మాటలు తెలియజేస్తాయి. పాత నిబంధన గ్రంథములు మొదటిగా ఇజ్రాయేల్ యొక్క నాయకులను దృష్టిలో ఉంచుకుని వ్రాయబడినవి అని ఇవి మరియు అనేక ఇతర సందర్భములు సూచిస్తాయి. రెండవదిగా, పాత నిబంధన గ్రంథములు ప్రాథమికముగా ఇజ్రాయేలు నాయకుల కొరకు వ్రాయబడినవి అని వాటిలోని విషయములు తెలియజేస్తాయి. అనేక పాత నిబంధన గ్రంథములు ఎక్కువ మంది ఇజ్రాయేలీయుల అనుదిన జీవితముల కొరకు సూటైన ఔచిత్యము లేని అంశముల మీద ఎక్కువ సమయమును గడుపుతాయి. ఉదాహరణకు, 1 రాజుల గ్రంథము 6 అధ్యాయములో దేవాలయ నిర్మాణమును గూర్చి ఇవ్వబడిన సుదీర్ఘమైన సూచనలు ఒక సాధారణ ఇజ్రాయేలు కాపరి, రైతు లేక కళాకారుని జీవితమునకు పరోక్షముగానే వర్తించబడతాయి. అదేవిధముగా ధనమును, ఆహ్లాదమును, ఖ్యాతిని మొదలగు వాటిని అన్వేషించుటలోని వ్యర్థతను గూర్చి ప్రసంగి గ్రంథములో ఉన్న విషయములు అనేక మంది ఇజ్రాయేలీయ స్త్రీ పురుషులు ఎదుర్కొని సవాళ్లకు అంతగా వర్తించునవిగా లేవు. ఇజ్రాయేలులోని ప్రతి వ్యక్తి ఎదుర్కొనుచున్న అవసరతలు మరియు సవాళ్లతో సూటిగా మాట్లాడు సూచనలను ఇచ్చుటకు బదులుగా పాత నిబంధన గ్రంథములలోని అనేక విషయములు ఇజ్రాయేలు నాయకులు ఎదుర్కొనుచుండిన అవసరతలు మరియు సవాళ్లను గూర్చి మరింత సూటిగా మాట్లాడతాయి. మూడవదిగా, పాత నిబంధన గ్రంథములు ప్రధానముగా వరములను పొంది అనుభవము గల జ్ఞానులైన నాయకుల కొరకు రూపొందించబడినవి అని వాటిలోని సంక్లిష్టతలు బయలుపరుస్తాయి. స్పష్టముగా పాత నిబంధనలోని అనేక భాగములు పిల్లలు అర్థము చేసుకునుటకు కూడా సులభమైనవిగా ఉన్నవి. అయితే అనేక పాత నిబంధన గ్రంథములలోని సంక్లిష్టతలు అత్యంత నైపుణ్యత గల పాఠకులను కూడా సవాలు చేస్తాయని పాత నిబంధనతో సుపరిచితులైన వారు ఎరిగియున్నారు. ఒక ఉదాహరణగా, యెషయా మరియు యిర్మీయా వంటి ప్రవచన గ్రంథములు ఎంత అల్లికతో నిర్మించబడినవి అంటే ఒక సగటు ఇజ్రాయేలీయునికి అవి అయోమయమును కలిగించియుంటాయి. మొత్తము మీద ఇజ్రాయేలులో ఉన్న ప్రతి వ్యక్తికి ప్రత్యక్షముగా బోధించుటకు పాత నిబంధన గ్రంథములు వ్రాయబడలేదుగాని దేశములోని నాయకులను హెచ్చరించుటకు ప్రధానముగా వ్రాయబడినవి అని స్పష్టమవుతుంది. అనేక విధములుగా ఇజ్రాయేలులోని నాయకులు పాత నిబంధన రచయితల యొక్క మొదటి శ్రోతలు అయ్యున్న విధముగానే క్రొత్త నిబంధన రచయితలు కూడా తమ గ్రంథములను అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, బోధకులు, పెద్దలు, పరిచారకులు మరియు ఇతర ప్రాముఖ్యమైన వ్యక్తుల వంటి సంఘనాయకుల కొరకు రూపొందించారు. మొదటిగా, సంఘనాయకులు తమ ప్రాథమిక గ్రహీతలు అని క్రొత్త నిబంధన గ్రంథములు కొన్ని స్పష్టముగా తెలియజేస్తాయి. ఉదాహరణకు 1 మరియు 2 తిమోతి పత్రికలు పౌలు యొక్క విశ్వాస కుమారుడైన తిమోతికి వ్రాయబడినవి, మరియు తీతుపత్రిక పౌలు క్రింద తర్ఫీదు పొందిన తీతుకు వ్రాయబడినది. వీరిరువురు ఆదిమ సంఘంలో ప్రఖ్యాతిగాంచిన నాయకులయ్యారు. పౌలు వ్రాసిన పత్రికలలో 3 పత్రికలను కాపరి పత్రికలు అని పిలుస్తారు, ఎందుకంటే అవి 1వ శతాబ్దములో కాపరులైన తిమోతికి మరియు తీతుకు వ్రాయబడినవి. కాబట్టి 1 తిమోతి, 2 తిమోతి మరియు తరువాత తీతుపత్రిక. ఒకవేళ పౌలు ఎఫెస్సు నుండి దూరముగా ఉంటే ఎఫెస్సులోని సంగమును చూచుకునుటకు నియమించబడిన వ్యక్తిని గూర్చి అతడు చాలా చింతించాడు. అతడు ఎవరు? యవ్వనుడైన తిమోతి. కాబట్టి అతనిని ప్రోత్సహించుటకు, ఈ ముఖ్యమైన పని చేయునట్లు అతనిని బలపరుచుటకు అతడు 1 తిమోతి పత్రికను వ్రాయుచున్నాడు. అతడు తీతుకు కూడా వ్రాస్తున్నాడు. అతడు కూడా పౌలుకు 2వ స్థానములోని శిష్యుడు, మరియు కొన్ని విధాలుగా అతడు తిమోతి కంటే కూడా ఆధారయోగ్యమైన స్వభావము కలిగియున్నాడు. కొంచెం బలవంతునిగా ఉన్నాడు, కాని తన పని కొరకు అతనికి కూడా ప్రోత్సాహము అవసరమయ్యున్నది. మరియు క్రేతు ద్వీపమందు ఉన్న క్రైస్తవ విశ్వాసుల సమస్యలను పరిష్కరించుట ఆ సమయమందు అతనికి ఇవ్వబడియుండిన పని అయ్యున్నది. కాబట్టి అతడు తీతుకు వ్రాస్తున్నాడు. కాబట్టి ఈ 2 పత్రికలను పౌలు తన ప్రయాణములలో తనకు 2 కీలకమైన మద్దతుదారులైన తిమోతి మరియు తీతుకు, తాను ఇల్లూరికులో నుండి గ్రీసునకు ప్రయాణించుచుండగా వ్రాస్తున్నాడు. 2వదిగా, క్రొత్త నిబంధన గ్రంథములలోని విషయములు కూడా సంఘనాయకులను 1 శ్రోతలుగా సూచించుచున్నాయి. క్రొత్త నిబంధన గ్రంథములను మనము వాటి యొక్క చారిత్రక నేపథ్యములలో పరిగణించినప్పుడు అవి 1వ శతాబ్దపు విశ్వాసులకు సుపరిచితము కాని విషయముల మీద దృష్టి పెట్టుచున్నవి అని చూచుట అంత కష్టమనిపించదు. ఒక ఉదాహరణగా, అనేక క్రొత్త నిబంధన గ్రంథములు ప్రధానముగా అన్య సంఘములకు, పాత నిబంధనను గూర్చి చాలా తక్కువ జ్ఞానము ఉన్న ప్రజలకు వ్రాయబడినవి. అయినను క్రొత్త నిబంధన రచయితలు పాత నిబంధన వాక్యభాగములను 100ల సార్లు తగిన వివరణ లేకుండా ఉపయోగించారు. అనేక మంది ఆదిమ క్రైస్తవులకు తెలియని ఇవి మరియు ఇతర బోధనలను జ్ఞానముగల నాయకులు అర్థము చేసుకోగలరని క్రొత్త నిబంధన రచయితలు ఆలోచించి ఉండవచ్చు. 3వదిగా, క్రొత్త నిబంధన బోధనలలో సంక్లిష్టతలు వాటి యొక్క ప్రాథమిక శ్రోతలు విద్యావంతులైన జ్ఞానముగల నాయకులు అని సూచిస్తాయి. క్రొత్త నిబంధనలోని ఎక్కువ భాగమును సులువుగా అర్థము చేసుకునవచ్చుగాని అనేక భాగములు ఆదిమ క్రైస్తవులు అర్థము చేసుకున్నటకు చాలా కష్టమైనవిగా ఉన్నాయి. అపోస్తలుడైన పేతురు కూడా 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో ఈ సుపరిచితమైన మాటలను వ్రాశాడు. అయితే పౌలు పత్రికలలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. మరలా మరలా క్రొత్త నిబంధన రచయితలు ఎంత వేదాంతపరమైన సంక్లిష్టతతో వ్రాశారు అంటే వారి పత్రికలు అత్యంత సాధారణమైన విశ్వాసులకు అర్థము కాకుండా ఉండేవి. ఈ కారణము చేత తామంతట తాము ఈ లేఖనములను చదివి అర్థము చేసుకోలేని వారికి వాటిని బోధించుటకు మరియు వివరించుటకు సంఘములో వరములు పొందిన నాయకులకు బాధ్యత అప్పగించబడింది. దేవుని ప్రజల నాయకులు బైబిల్ గ్రంథముల యొక్క ప్రాథమిక గ్రహీతలయ్యున్నారు అని తెలుసుకునుట ఆధునిక క్రైస్తవుల కొరకు అనేక అంతర్భావములను ఇస్తుంది. వ్యక్తిగత విశ్వాసులు తమ నాయకుల మీద బహుగా ఆధారపడినప్పుడు లేఖనములు దుర్వినియోగం చేయబడుటను గూర్చి సంఘచరిత్ర తెలియజేస్తుంది. అయితే మనము మరొక తీవ్రతకు వెళ్లి మనకు క్రైస్తవ నాయకులు అవసరము లేదు అని అనుకోకూడదు. బైబిల్ దినములలో లేఖనములలోని తెలియని విషయములను మరియు సంక్లిష్టతలను తెలియపరచుటకు దేవుడు నాయకులను నియమించిన విధముగానే ఆధునిక క్రీస్తు అనుచరులకు కూడా అనుభవము గల పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞానము మరియు వివేకమును పొందిన నాయకులు అనేక కారణముల వలన అవసరమయ్యున్నారు. వాస్తవానికి మన చేతులలో ఉన్న బైబిలు, మనలో కొంతమందివి చదివిన హెబ్రీ, అరమాయిక్ మరియు గ్రీకు వాక్యభాగములతో సహా గొప్ప పండితుల ద్వారా ప్రాచీన వాక్యభాగముల యొక్క సాహిత్య విమర్శ, సేకరణ, సంకలనం మరియు ప్రచురణ చేయుటలో నైపుణ్యత పొందిన నాయకుల ద్వారా మనకు అందాయి. దీనికంటే ఎక్కువగా నేడు అనేక మంది క్రైస్తవులు ఉపయోగించు లేఖనం యొక్క ఆధునిక అనువాదములు ప్రాచీన హెబ్రీ, అరమాయిక్ మరియు గ్రీకు భాషలలో మరియు అనువాద కళలో నిపుణులైన వారు చేసిన కృషి వలన అందాయి. లేఖనం యొక్క వ్యక్తిగత అధ్యయనము అనేక మార్గములలో విలువైనది అయినప్పటికీ నేటి మన జీవితములకు లేఖనములను అనువర్తించుకునుటకు ప్రయత్నించుచుండగా నమ్మకమైన నాయకులను మరియు పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహించిన వరములను కనుగొనుటకు ప్రత్యామ్నాయం మరొకటి లేదు. నాయకులు సమస్త విషయములలో మాదిరిని చూపాలి. ప్రేమయందు, నీతియందు, ప్రార్థనయందు మరియు అవును బోధన మరియు సిద్ధాంతం యందు. అతడు ఎదుగుదలలో మాదిరిగా ఉండాలి. ఈ కారణముచేత అపోస్తలుడైన పౌలు తిమోతి మీద దృష్టి పెట్టి, అతడు యవ్వనుడు కాబట్టి ఎవరూ అతనిని ఆసరాగా తీసుకునకుండా జాగ్రత్త పడమని అతనికి సలహా ఇచ్చాడు. అవును, ఇతరులకు మాదిరిగా ఉండమని అతడు అతనికి చెప్పాడు. ఒక నాయకుని జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. హెబ్రీ పత్రిక 13:17 ఉన్న ఉపదేశమును మనము హృదయపూర్వకముగా స్వీకరించాలి. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినేడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. అనువర్తనములో జ్ఞానమును అభివృద్ధి చేసుకునుటలో దేవుడు నియమించిన నాయకులతో పాలు పంచుకునుట భాగమయ్యున్నది అని చూశాము. కాబట్టి ఇప్పుడు మన రెండవ విషయమును చూద్దాము. బైబిలు బోధన యొక్క వ్యాప్తి మరియు అనువర్తనములో సమాజము యొక్క అవసరత. ఇజ్రాయేలులో మరియు ఆదిమ సంఘములో సాధారణ వ్యక్తులకు లేఖనములు అందుబాటులో ఉండేవి కాదు. కాబట్టి వారు తమ జీవితములకు లేఖనములను ఏ విధముగా అనువర్తించుకోగలిగారు? క్లుప్తంగా, నాయకులు లేఖనములను వ్యాప్తి చేస్తారు. తద్వారా దేవుని ప్రజలు కలిసి వాటిని సమాజములో అనువర్తించగలరు అను ఆశతో బైబిలు రచయితలు వ్రాశారు. పాత నిబంధనలో దేవుని ప్రజల సమాజము మధ్య లేఖనములు పంచబడిన విధానమును చూచుట ద్వారా లేఖనము యొక్క వ్యక్తిగత అనువర్తనములో సమాజము యొక్క ప్రాముఖ్యతను మనము చూద్దాము. తరువాత అవి క్రొత్త నిబంధనలో ఎలా వ్యాప్తి చెందాయో మనము చూద్దాము. పాత నిబంధనతో మొదలు పెడదాము. పాత నిబంధన విషయానికొస్తే అనేక కథనములు, నియమములు, సామెతలు, కీర్తనలు, ప్రవచన ఉపన్యాసములు మొదలగునవి బైబిలు గ్రంథములుగా సంకలనము చేయబడుటకు ముందు మౌఖికముగా వ్యాపించాయి అని మనకు తెలుసు. అయితే ఈ పాఠములో వాటిని ముందుగా చదివిన నాయకులను మించి ఈ బోధనల యొక్క వ్రాతపూర్వక నివేదికలు ఎలా వ్యాప్తి చెందాయి అను విషయం మీద మనము ఎక్కువ ఆసక్తిని చూపుతాము. పాత నిబంధన గ్రంథములు ఇజ్రాయేలులోని విస్తృతమైన సమాజములో ఎలా వ్యాప్తి చెందాయో అర్థము చేసుకునుటకు సహాయపడు అనేక ఆధారములు ఉన్నాయి. ఉదాహరణకు ద్వితీయోపదేశకాండము 31:9-29 మోషే దేవుని ధర్మశాస్త్రమును ముందుగా లేవియ యాజకులకు ఇచ్చాడు. తరువాత స్త్రీ పురుషులు మరియు పిల్లలు ధర్మశాస్త్రమును విని దానిని నేర్చుకున్నట్లు గుడారముల పండుగ సమయములో ధర్మశాస్త్రమును చదివి వినిపించమని మోషే లేవియ యాజకులను హెచ్చరించాడు. దీనితోపాటు తమ కొరకు దేవుని చిత్తముగా నిత్యమైన సాక్ష్యముగా ఉండునట్లు, ప్రజలు పాడుకొనుటకు ధర్మశాస్త్రములోని ఆశీర్వాదములను మరియు శాపములను ఒక పాట రూపములో వ్రాయమని కూడా దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. అంతేగాక ఇజ్రాయేలు న్యాయస్థానములలో ఉన్న లేవీయులు మరియు న్యాయాధిపతులు దేవుని ధర్మశాస్త్రమును ప్రజలకు అనువర్తించి ధర్మశాస్త్రం యొక్క పరిణామాలను గూర్చి సాధారణ ప్రజలకు తెలియజేశారు అని ద్వితీయోపదేశకాండము 17:8-13 సూచిస్తున్నాయి. మరియు మొదటి రాజుల గ్రంథము 3:16-18 రాజుల ఆస్థానములలో ఇలానే జరిగేది అని సూచిస్తున్నాయి. నిబంధనను నూతనపరుచు సమయములో రాజు ప్రజల ఎదుట లేఖనమును బిగ్గరగా చదివి ధర్మశాస్త్రమును అమలు చేయాలని నిర్దేశించేవాడని 2 రాజుల గ్రంథము 23:1-3 సూచించుచున్నాయి. గోత్రనాయకులు తాము సేవించిన ప్రజల జీవితములకు దేవుని వాక్యమును అనువర్తించారు అని యజ్రా గ్రంథము 10:16 చూపుతుంది. పస్కా పండుగ యొక్క ఆచారములను తమ పిల్లలకు తల్లిదండ్రులు బోధించాలని ఆజ్ఞాపించబడినట్లు నిర్గమకాండం 12:27 తెలియజేస్తుంది. వాస్తవానికి అవకాశం వచ్చినప్పుడెల్లా ధర్మశాస్త్రమును పిల్లలకు బోధించాలని ద్వితీయోపదేశకాండము 6:6-9 ఉన్న మోషే యొక్క హెచ్చరికలు చూపుచున్నాయి. మరియు అవును, లేఖనములోని బోధనలు ఇజ్రాయేలులోని సాధారణ ప్రజలను చేరినప్పుడు లేఖన బోధనలను గూర్చి తాము తెలుసుకునిన విషయములను అనుసరించున్నట్లు సమాజములోని సభ్యులు ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు. ప్రజలు దేవుని వాక్యమును తమ హృదయములలో భద్రపరుచుకోవాలి అని కూడా పాత నిబంధన ఉద్ఘాటిస్తుంది. ఈ కారణముచేత పాత నిబంధనలోని అనేక భాగములు కంఠస్థము చేయుట కొరకు రూపొందించబడినవి. చిన్న కథనములు, 10 ఆజ్ఞలు, కీర్తనలు మరియు సామెతలు, అనేక ప్రవచన ఉపన్యాసములు, పాటలు మరియు ఉపమానములను ఇజ్రాయేలు సమాజము వారు కంఠస్థము చేశారు. ఇదే విధముగా దేవుని వాక్యమును ధ్యానించుట మరియు దానియందు ఆనందించుట ద్వారా నమ్మకమైన వ్యక్తులు దేవుని ఆజ్ఞలను తమ హృదయములలో ఉంచుకున్నారు. ఒక ఉదాహరణగా 119వ కీర్తన 11-16 మాటలను గమనించండి. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రమునొందదగినవాడవు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను, నీ త్రోవలను మన్నించదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించదను, నీ వాక్యమును నేను మరువక యుందును. ఈ వాక్యభాగములో తన హృదయములో దేవుని వాక్యమును దాచుకునుట అంటే ఏమిటో కీర్తనకారుడు వివరించాడు. దేవుని శాసనముల మార్గములను బట్టి అతడు సంతోషించాడు. వాటిని తన వ్యక్తిగత జీవితములో అనువర్తించుకునుటకు ప్రయత్నించుచుండగా అతడు దేవుని ఆజ్ఞలను ధ్యానించెను మరియు దేవుని త్రోవలను మన్నించెను. మానవ వ్యక్తిత్వము యొక్క పూర్ణత పాపము ద్వారా ప్రభావితము చేయబడింది. ఇందుమూలముగానే 119వ కీర్తనలో లేఖనమును సమీపించుట కొరకు ఒక మాదిరి మనకు ఉన్నది. మరియు అక్కడ కీర్తనకారుడు మరలా మరలా ఇలా ప్రార్థించుచున్నాడు: నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. మన హృదయములను మరియు మనస్సులను పాపపు విషయముల నుండి దూరము చేయునట్లు దేవుని వెదకు మాదిరిని లేఖనము మనకు అందిస్తుంది. అయితే లేఖనము మన ప్రవర్తనను సమర్థించు విధముగా మనకు నచ్చినది చెప్పునట్లు లేఖనమును తారుమారు చేయు అవకాశం మనకు ఉన్నదని గుర్తుంచుకోండి. కాబట్టి మన పాపము ప్రభువుతో మన అనుబంధమును ప్రభావితము చేస్తుంది. మరియు దేవుడు ఇతరులను క్షమించుటకు, ఆయన మనకు అనుగ్రహించు కృపతో ఇతరులతో వ్యవహరించుటకు మనలను పిలుచుచున్నాడు. పాత నిబంధనలో లేఖనములను వ్యాపింపజేయుటకు దేవుని ప్రజల యొక్క సమాజము ఎంత కీలకమైనదో మనము పరిగణించాము. కాబట్టి క్రొత్త నిబంధన సంఘములో అనుసరించబడిన ఇవే రకములైన ఆచారములను ఇప్పుడు మనము చూద్దాము. చాలా వరకు ఆదిమ సంఘ సమాజము లేఖనములను స్వీకరించిన విధానమును మొదటి శతాబ్దపు సమాజ మందిరముల ఆచారములకు అనుగుణంగా రూపొందించుకున్నది. సమాజములో దేవుని వాక్యము వ్యాపించుటకుగాను లేఖనములను చదివి వివరించు బాధ్యత సంఘ నాయకులకు ఇవ్వబడినది. లుకాసువార్త 4:14-19 నజరేతులోని సమాజ మందిరములో యేసును గూర్చిన సుపరిచితమైన వృత్తాంతములో మనం ఇదే పద్ధతిని చూడవచ్చు. ఈ వచనములలో యేసు సమాజ మందిరములో ఒక సహవాసములో పాలు పంచుకున్నాడు అని లూకా నివేదించాడు. సమాజ మందిరపు నాయకులు ఆయనకు ఒక పత్రమును అందించారు. మరియు యేసు బాధ్యతాయుతముగా లేచి నిలువబడి ఆయనకు ఇవ్వబడిన యెషయా గ్రంథములోని ఒక భాగమును చదివాడు. తరువాత ఆ పత్రమును తిరిగి అప్పగించి యేసు కూర్చుని తాను చదివిన మాటలు సమాజమునకు ఎలా వర్తిస్తాయో వివరించాడు. ఆదిమ క్రైస్తవ సంఘములు ఈ సమాజ మందిర బోధనా పద్ధతిని అనుసరించాయి అని అనేక నిబంధనా వాక్యభాగములు సూచిస్తాయి. ఒక ఉదాహరణగా కొలస్సి పత్రిక 4:16 పౌలు ఇచ్చిన హెచ్చరికను వినండి. ఈ పత్రిక మీరు చదివించుకునిన తరువాత లవోదికయా వారి సంఘములోనూ చదివించుడి. లవోదికయాకు వ్రాసి పంపిన పత్రికను మీరునూ చదివించుకొనుడి. తాను వ్రాసిన పత్రిక కొలస్సిలోని సంఘములో చదవబడాలని, తరువాత లవోదికయా వారి సంఘములోనూ చదివించుడి అని పౌలు ఆశించున్నట్లు మనము చూస్తాము. ఈ వాక్యభాగము తెలియజేయుచున్నట్లు సంఘ నాయకులు తమ గ్రంథములను సంఘ సహవాసములలో చదివి వివరిస్తారనే ఆకాంక్షతో క్రొత్త నిబంధన రచయితలు వ్రాశారు. ప్రతి వ్యక్తికి ఒక బైబిలును ఇచ్చి ఇంటికి వెళ్లి వ్యక్తిగతముగా అధ్యయనము చేయమని చెప్పుటకు బదులుగా ఆదిమ క్రైస్తవులు లేఖనమును నేర్చుకుని తమ నాయకుల యొక్క పర్యవేక్షణలో బహిరంగ పఠనముల ద్వారా మరియు లేఖన వివరణల ద్వారా లేఖనమును ప్రధానముగా సమాజమునకు అనువర్తించారు. మరియు ఆ బోధనలు దేవుని ప్రజల మధ్య వ్యాపించుచుండగా కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు పొరుగువారు వాటిని అనువర్తించుకున్నటలో ఒకరికొకరు తోడ్పడ్డారు. పాత నిబంధనలో వలనే ఈ సామాజిక పాలుపంపులు వ్యక్తిగత ధ్యానమును ఆచరించుటకు ఆదిమ సంఘములోని విశ్వాసులను బలపరిచాయి. ఆరంభ క్రైస్తవులు క్రొత్త నిబంధన బోధనలను కంఠస్థము చేసి తమ వ్యక్తిగత జీవితముల కొరకు వాటి యొక్క ప్రాముఖ్యతను ధ్యానించారు. క్రొత్త నిబంధనలో యేసు ఉపమానములు మరియు మత్తయిసువార్త 5:5 ధన్యవచనములు మరియు మత్తయిసువార్త 6:6 ప్రభువు ప్రార్థన వంటి ఇతర సులువుగా కంఠస్థము చేయబడు బోధనలు ఉండుటకు ఇది ఒక కారణమయ్యున్నది. ఫిలిప్పీ పత్రిక 2:6-11 మరియు కొలసీ పత్రిక 1:15-20 వలె అనేక వాక్యభాగములు ఆదిమ క్రైస్తవ పాటలుగా ఎందుకు ఉన్నాయో అర్థము చేసుకునుట సహాయకరముగా ఉంటుంది. 2 తిమోతి పత్రిక 2:11-13 ఉన్న పౌలు మాటలు సంఘములో సుపరిచితమైనవిగా ఉండుటకు కారణమును కూడా ఇది వివరిస్తుంది. రెండవ తిమోతి పత్రిక 2:7 అపోస్తులుడైన పౌలు ధ్యానము చేయు అభ్యాసమును మరియు దేవుని నుండి లేఖన మెలకువలను పొందుకున్నట్టును సూటిగా సంబోధించాడు. అతడు వ్రాసిన మాటలను వినండి. నేను చెప్పు మాటలు ఆలోచించుకునుము, అన్ని విషయములయందు ప్రభువు నీకు వివేకమనుగ్రహించును. తాను వ్రాసిన విషయములను గూర్చి ఆలోచించుకునుము అని పౌలు తిమోతికి పిలుపునిచ్చాడు. అన్ని విషయములయందు ప్రభువు తిమోతికి వివేకమును అనుగ్రహించును అని పౌలు ఆకాంక్షించాడు. ధ్యానము ద్వారా పౌలు యొక్క ప్రేరేపిత మాటల యొక్క ప్రాముఖ్యతను గూర్చి ప్రభువు తిమోతికి నేర్పుతాడు. తద్వారా తిమోతి వాటిని తన వ్యక్తిగత జీవితమునకు అనువర్తించుకోవచ్చు. మనము ఇంతకుముందు చూసినట్లు ప్రాచీన ఇజ్రాయేలీయులు మరియు ఆదిమ క్రైస్తవులు లేఖనములను తమ వ్యక్తిగత జీవితములకు అనువర్తించుకునిన విధానము మన దినములలోని సాధారణ ఆచారముల కంటే భిన్నముగా ఉన్నది. ఇజ్రాయేలులోని మరియు ఆదిమ సంఘములోని నాయకులు ముందు లేఖనములను పొందుకున్నారు మరియు తరువాత దేవుని ప్రజల యొక్క విశాలమైన సమాజములలో వాటిలోని కొన్ని భాగములను వ్యాపింపజేశారు. ఇతరులతో పాలు పంచుకున్న నేపథ్యములో తమ వ్యక్తిగత జీవితములకు అనువర్తించు విధానములో దేవుడు వారిని నడిపించును అనే ఆశతో ప్రజలు వారు ఎరిగియుండిన లేఖనములను గూర్చి ఆలోచన చేసి వాటిని ధ్యానించవలసి ఉండెను. కాబట్టి ఈ ఆచారములు మన కొరకు ఎలాంటి అంతర్భావములను కలిగి ఉన్నవి, మన వ్యక్తిగత జీవితములకు లేఖనములను అనువర్తించుటను గూర్చి అవి మనకు ఏమి చెబుతున్నాయి? లేఖనమును తమ వ్యక్తిగత జీవితములకు అనువర్తించుకునుటకు అవసరమైన జ్ఞానమును పొందుకోవాలని ఆశించు వారి కొరకు కనీసం 3 అంతర్భావములు ఉన్నాయి. మొదటిగా, లేఖన బోధలను మన యొద్దకు తెచ్చుట కొరకు ఆత్మవరములు పొందిన నాయకులు మనకు ఎంత అవసరమై ఉన్నారో క్రీస్తు యొక్క ఆధునిక అనుచరులు నేర్చుకోవాలి. క్రొత్తవైన మరియు సంక్లిష్టమైన బోధనలను అర్థము చేసుకున్నటలో వారికి సహాయము చేయుట కొరకు బైబిల్ యొక్క వాస్తవిక శ్రోతలకు తమ నాయకుల యొక్క సహాయము అవసరమైనది అని మనము చూశాము. బైబిలు దినములలో నివసించుచుండిన ప్రజల విషయములో ఇది వాస్తవమైతే నేడు మనకు కూడా ఇది వర్తిస్తుంది. మనము బైబిలును మన చేతులతో పట్టుకోవచ్చు, కాని లేఖనములను మన జీవితములకు అనువర్తించుకునుటకు మనము ప్రయత్నించుచుండగా మనకు సహాయము చేయుటకు మనకు ఇప్పటికీ జ్ఞానులైన అనుభవము కలిగిన నాయకులు కావాలి. రెండవదిగా, మనము లేఖనములను అనువర్తించుకునుటకు ప్రయత్నించుచుండగా విశాలమైన క్రైస్తవ సమాజము అనగా క్రీస్తు శరీరముతో పాలు పంచుకునుట యొక్క ప్రాముఖ్యతను ఆధునిక క్రీస్తు అనుచరులు పునరుద్ఘాటించవలసిన అవసరత ఉన్నది. ఈ భావనలో పాత నానుడి నేటికీ వర్తిస్తుంది. ఒకని కన్నుల కంటే ఇద్దరి కన్నులు మేలు. వాస్తవానికి 3, 4, 5, 1000 మంది కన్నులు ఒకని కన్నుల కంటే శ్రేష్టమైనవి. సులువైన సత్యము ఇది, ఏదో ఒక సమయములో క్రీస్తు అనుచరులలో ప్రతి ఒక్కడూ ఒక అనువర్తనము ఖచ్చితముగా తగినది అని గ్రహించి ఉంటాడు. కాని తరువాత ఇతరులతో సంభాషించుట వలన వాస్తవానికి అది అంత అవసరమైనది కాదు అని కనుగొని ఉంటాడు. క్రీస్తు శరీరము ఆయన ఆత్మకు దేవాలయముగా ఉన్నదని మనము జ్ఞాపకముంచుకునేటప్పుడు లేఖనములను మన వ్యక్తిగత జీవితములకు అనువర్తించుకునుచుండగా ఇతర నమ్మకమైన క్రైస్తవులతో పాలు పంచుకునుట ఆధునిక క్రైస్తవులు చేయగల ఒక ఉత్తమమైన పని అని మనము గ్రహిస్తాము. 2 పేతురు పత్రిక 3:16 అపోస్తులుడైన పేతురు పౌలు వ్రాసిన పత్రికలను గూర్చి మాట్లాడుతున్నాడు. అతడు పౌలును గూర్చి ఇలా చెబుతున్నాడు, వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు, అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ఈ వచనములో నాకు నచ్చిన ఒక విషయం ఏమిటంటే లేఖనములోని కొన్ని విషయములు అర్థము చేసుకునుటకు కష్టము అని ఇది మనకు గుర్తు చేస్తుంది. వాటిని అర్థము చేసుకునుట అసాధ్యము అని అర్థము కాదుగాని కొన్ని కష్టమైనవి అని, మరియు లేఖన అర్థమును తారుమారు చేయుట ప్రేరేపించబడిన అర్థమునకు నమ్మకముగా లేని విధముగా దానిని ఉపయోగించుట సాధ్యమని అర్థము. మరియు క్రీస్తు శరీరముగా మనకు అవసరమైన ఒక మంచి జ్ఞాపకము ఇది. ఎందుకంటే క్రొత్త నిబంధన అంతటా ఇతర విశ్వాసులతో కలిసి మనము ప్రత్యక్షమైన మరియు పరోక్షమైన ఆకాంక్షలను పొందుకుంటాము. దేవుడు తన శరీరమునకు ఇచ్చు విభిన్నమైన ఆత్మీయ వరములను గూర్చి అనేక వాక్యభాగములు మాట్లాడతాయి. 1 కొరింథీ పత్రిక 12-14 రోమాపత్రిక 14 ఎఫెసీపత్రిక 4 ఎఫెసీపత్రిక 4 ప్రకారం దేవుడు క్రీస్తు శరీరమునకు అనుగ్రహించు వరములలో కొందరు కాపరులు మరియు బోధకులు, అనగా క్రైస్తవులందరూ పరిశుద్ధాత్మను కలిగి ఉండి లేఖనములను చదువుటకు మరియు అర్థము చేసుకునుటకు పిలువబడ్డారు అనే విషయమును తిరస్కరించుట కాదుగాని లేఖనములను వివరించుటలో మరియు దానిలోని విషయములను చూచుటకు మనకు సహాయము చేయుటలో కొందరు ప్రజలు విశేషముగా వరములను పొందియున్నారు. మూడవదిగా, లేఖనం యొక్క వ్యక్తిగత ప్రార్థనాపూర్వక ధ్యానము చేయు అలవాటును నూతనపరుచుకునుట ద్వారా కూడా ఆధునిక క్రీస్తు అనుచరులు అనువర్తనము కొరకు జ్ఞానమును పొందవలసిన అవసరత ఉన్నది. నాయకులు మరియు విశాలమైన క్రీస్తు శరీరముతో పాలు పంచుకునుట ప్రాముఖ్యమైన విషయమైనప్పటికీ, ప్రతి క్రైస్తవుడు అతడు లేక ఆమె చేసిన దానిని బట్టి లెక్క అప్పగించవలసి ఉన్నది. కాబట్టి తుదకు తిమోతికి పౌలు వ్రాసినట్లు వ్యక్తిగత అనువర్తన మనము మెలకువ దయచేయమని ప్రభువును కోరుటకు వేరుగా ఉండకూడదు. ప్రార్థనాపూర్వక ధ్యానము ద్వారా దేవుని ఆత్మ ఆయనకు నచ్చిన విధముగా లేఖనములను అనువర్తించుటకు మనకు మెలకువను మరియు హృదయపూర్వక నిశ్చయతను అనుగ్రహిస్తాడు. చదువుట అనగా లేఖనమును తెలుసుకొనుట, మరియు అది మంచి ఆరంభ బిందువు అయ్యున్నది. మీరు ఇలా చేయాలి. అయితే ధ్యానము అనగా లేఖనమును నెమురవేయుట. దేవుని వాక్యముతో మనము అనుదినము గడుపు సమయము ద్వారా మన జీవితములో మార్పు కలగాలని మనము కలిగియుండు నిరీక్షణ లేఖనమును నెమురవేయుట ద్వారా కలుగుతుంది, మరియు దేవుని అనుభవించటలో మనకు సహాయపడుతుంది. ధ్యానము ద్వారా ప్రభువు మంచివాడు అని మనము రుచిచూచి తెలుసుకుంటాము. పేజీ మీద ఉన్న సమాచారము ప్రభువుతో భక్తిగల అనుభవముగా మారిపోయి జీవితములో మార్పును కలిగిస్తుంది. నా అనుభవము ఏమిటంటే, చాలామంది క్రైస్తవులు, అత్యంత అంకితభావం గల బైబిల్ పాఠకులు కూడా ధ్యానము చేయరు. బైబిల్ కేవలం చదవవద్దు, లేఖనమును ధ్యానించండి. వ్యక్తుల కొరకు ఆధునిక అనువర్తనము అను మన పాఠములో లేఖనములను వ్యక్తులుగా మనకు మరియు ఇతరులకు అనువర్తించుకునుటలోని రెండు కోణములను మనము చూశాము. లేఖనం యొక్క వ్యక్తిగత అనువర్తనములో విభిన్నత, బైబిల్ బోధనలలోని విభిన్నతను మరియు ప్రజలు మరియు పరిస్థితులలోని విభిన్నతను పరిగణలోనికి తీసుకోవాలని మనము గుర్తించాము. బైబిల్ అనువర్తనములోని జ్ఞానము దేవుడు నియమించిన నాయకులతో మరియు దేవుని ప్రజల సమాజముతో పాలు పంచుకునుట మీద ఆధారపడియుండు విధానమును మరియు దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకముగా లేఖనమును ధ్యానించుచుండగా మనకు సహాయపడు విధానమును కూడా మనము విశదీకరించాము. బైబిలు దేవుని యొద్ద నుండి కలిగిన అద్భుతమైన బహుమానమై ఉన్నది, మరియు మన ఏకైక నిస్సందేహమైన విశ్వాస మరియు జీవిత నియమమై ఉన్నది. దేవుని సేవలో మన వ్యక్తిగత భావనలు, ప్రవర్తనలు మరియు భావోద్వేగములను తగిన విధముగా నిర్దేశించు ప్రామాణికత మరి దేనికీ లేదు. జీవితములోని విభిన్నతలతో మనము వ్యవహరించుచుండగా మనకు అవసరమైన విభిన్నమైన సూచనలతో లేఖనములు నిండియున్నాయి. సమాజములో ఒకరితో ఒకరము కలిసి లేఖనములను నేర్చుకునుటకు మరియు అనువర్తించుటకు మనకు పిలుపునిచ్చుట ద్వారా లేఖనములోని ఈ విభిన్నతతో వ్యవహరించవలసిన జ్ఞానమార్గమును కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దృక్కోణములను మనము మనసులో ఉంచుకోగలిగితే మన జీవితములలో అనుదినము దేవునికి మనము చేయు వ్యక్తిగత పరిచర్యలో లేఖనములను అనువర్తించుటకు మనము ఉత్తమమైన రీతిలో సిద్ధపడి ఉండగలము.